ఎహెస్కేలు గ్రంథము 48వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాం. ఎహెస్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాం. దాని కైవారము 18,000 కోలకరల పరిమాణము. యెహోవా ఉండు స్థలం అని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలం అని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి. ఈ ప్రతి బుధవారం ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయటం, క్రమముగా ధ్యానం చేయటం, దేవుని పేర్లు వాటి అర్థాలను గ్రహించడానికి. మనం కొన్ని దినాలుగా దేవుని పేర్ల మీద బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. దయచేసి నోట్స్ కలిగి ఉండండి. అట్లాగే ఎవరినైనా క్యాలెండర్ పరిచయం ద్వారా కానీ ఈ వారం కలుసుకుని ఉంటే కొత్త వారిని ఆహ్వానించండి, వాళ్ళు మేలు పొందుతారు. కాల్ టేకర్ బాధ్యత తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, మహోన్నతుడైన రాజ, మీకు వందనాలు స్తోత్ర. ఎలోహిమని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి కర్తని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అదోనయని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు పరమ ప్రభు అయినందుకు, మా జీవితాలకు ప్రభు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా షమ్మాగా మీరు ప్రత్యక్షపరచుకున్నందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తూ, నిజముగా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు నాయన, మీ గుణ లక్షణాలు ఎరిగి జీవించడానికి, ప్రకటించడానికి మిమ్మల్ని గుర్చిన లోతైన విషయాలు నీ గ్రంథంలో రాయించి మాకిచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో అనుదిన ఆరాధనలో అనేక విషయాలు ప్రభు నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి మాకు సహాయం చేస్తున్నారు. ఆత్మదేవ స్తోత్రాలు. మా మధ్య వశీయించువాడు అని నమ్మి స్తుతిస్తూ, మిమ్మను మా మధ్యకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మీరు మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి, నీ ప్రజను సమకూర్చండి, వారిని బలపరచండి. కడవరి దినాల్లో ప్రభు సంఘం పట్ల మీ ఉద్దేశాలు జరిగించండి. అందులో మమ్మను కూడా పారిభాగస్థం చేయండి. మీకే స్తుతి చెల్లిస్తూ, మిమ్మను మా మధ్యకి ఆహ్వానిస్తూ, దేవా మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ, మా అందరిని చేతులకు అప్పగించుకుంటున్నా. ప్రభు మమ్మల్ని ఉదయకాలపు ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్నా. మా ప్రియులు వరంగల్ సహవాసాన్ని మీరు పలకవచ్చండి. హన్మకొండ, కాజీపేట, మహబూబాబాద్ నాయన, మీరు ఈ సంవత్సరం ఉద్దేశించిన గొప్ప కార్యాలు వరంగల్ సహవాసంలో చూడడానికి సహాయం చేయం. ఆ ప్రాంతాల్లో ప్రార్థన బృందాలను కట్టండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం బుధవారం బైబిల్ స్టడీలో భాగంగా దేవుని పేర్లు, ఆ పేర్ల యొక్క అర్థాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో ఈ పేరు గతంలో మనం ఈ క్రిస్మస్ కు ముందు స్టడీ చేసాం, అది కంప్లీట్ కాలేదు, సగం ధ్యానం చేసి ఉండిపోయాం. అది యెహోవా షమ్మ, దేవుడు ఉండు స్థలం. దేవుడు యెహోవా ఉండు స్థలం అని ఆ పట్టణానికి పేరు. ఇక్కడ రాయబడ్డ మూల భాష పేరు యెహోవా షమ్మ. అంతకుముందు యెహోవా నిస్సి, ఆయన మనకు ధ్వజము, ఆయన మనకి బ్యానర్. అంతకుముందు యెహోవా షాలోం, దేవుడు మనకు సమాధానకర్త. అలాగే యెహోవా ఈరే చూచుచున్న దేవుడు, అలాగే యెహోవా ఉన్నవాడు. ఈ పేర్లు యెహోవా అన్న పేరు సిరీస్ లో స్టడీ చేస్తూ వస్తున్నాం. అంతకు ముందు ఎల్ సిరీస్ లో ఉన్న పేర్లను ధ్యానం చేసాం. ఆ ఎలోహిం, ఎల్ ఎల్యోన్, ఎల్ రోయి, ఎల్ షద్దాయ్, ఎల్ ఒలాం, ఈ పేర్లను స్టడీ చేస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా దేవుడు అన్న పేరు, దేవుడు అన్న పదం అంత విస్తృత అర్థాన్ని అవ్వదు గాని ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఆడ్జెక్టివ్స్, గుణ లక్షణాలు, విశేషతలు తప్పకుండా మనల్ని ఈ పేర్లు లేకపోతే ఈ భావాలు మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా సాతాను మనం మోసం చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో ఈ పేరుతో ఆయన ఆరాధించి స్తుతించడం తప్పకుండా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. మన ప్రార్థనకు సమాధానాలు పొందుకుంటాం. మన స్తుతి ఆరాధన చాలా లైవ్లీగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. వాడుక పదాలు, వాడుక ప్రార్థన కాక ఆయా సిచ్యువేషన్ లో ఆయన ఏమై ఉన్నాడో వాటిని అర్థం చేసుకుని ఆ పేరుతో స్తుతించి ప్రార్థించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మనం యెహోవా షమ్మ, దేవుడు ఉండు స్థలము అన్న ఈ పేరును అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. అందులో ఏదేని తోట దేవుడు మానవుడు ఉండడానికి ఏర్పాటు చేశాడు, అంత మాత్రమే కాదు ఏదేని తోటలోకి దేవుడే దిగి వచ్చి వారితో సహవాసం చేస్తున్నాడు. ఆయన ఆత్మరూపి, ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త. కాని మనిషికి ఆయనకు ఉన్న ప్రత్యేక బంధం తండ్రి కుమారుల బంధం. కాబట్టి దేవుడు మానవుడితో సహవాసం చేయడానికి, నివాసం ఉండడానికి వచ్చాడు అన్నది ఆది కాండం ఇస్తున్న సాక్ష్యం. రెండో మాట, ఏదేనలో దేవుడు మనుషులతో ఉన్నాడు. తర్వాత ఏదేనలో దైవ మానవుల మధ్య ఎడబాటు, పాపం తీసుకొచ్చిన తర్వాత కూడా మనుషుల్ని ఆయన వదిలిపెట్టలేదు. హానోకు దేవుడితో నడవటం, దేవుడు హానోకును తీసుకొని పోవటం కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అట్లాగే మోషే సమయానికి వచ్చేసరికి దేవుని సన్నిధి మోషేతో, దేవుని సన్నిధి ఇస్రాయేల్ ప్రజలతో తోడుగా ఉండటం మనం నిర్గమకాండంలో చూస్తాం. దాన్ని కూడా చదివాం. పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను దేవుని సన్నిధి వారితో ఉండడం. షకీనా గ్లోరీ, ఆయన ఆ షకీనా గ్లోరీ ఆలో ప్రత్యక్షం అవటం, దాన్ని మోషే ఇస్రాయేల్ అరణ్య ప్రయాణంలో నిర్గమకాండంలో పంచకాండాల్లో మనం చూస్తాం. దేవుడు తన ప్రజలతో నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు, దానికిగాను నిబంధన మందసాన్ని ఇచ్చాడు, దాన్ని గుడారను ఏర్పాటు చేశారు. ఆ నిబంధన మందసం ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసంలో ఉంటే అతి పరిశుద్ధ స్థలం, దేవుని నివాస స్థలముగా మనం ప్రత్యక్ష గుడారంలో చూస్తాం. తర్వాత దావీదు కాలానికి వచ్చినప్పుడు దావీదు దేవుని మీద ఉన్న ప్రేమతో, కృతజ్ఞతతో మందిరం కట్టాలనుకున్నాడు. సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ సొలొమోను మందిరంలో ప్రత్యక్ష గుడారాన్ని ఉంచారు. నేను దేవుడు ఉండు స్థలముగా ప్రసిద్ధికి ఎక్కింది, దేవుణ్ణి కనుదృష్టి సన్నిధి దానికి తోడుగా ఉంచుతానన్నాడు. అయితే కండిషన్, దేవుడు పరిశుద్ధుడు, ఆయన చెందాల్సిన మహిమ ఆయనకి చెందకుండా దేవుణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయలేం. మీరు సరిగ్గా ఉంటే ఉంచుతాను, మీరు సరిగ్గా లేకపోతే ఆ మందిరాన్ని తోసేస్తానన్నాడు. వారు దేవుణ్ణి గనపరచాల్సిన రీతిలో గనపరచలేదు. దేవుడు కల్దీయుల చేతికి వాళ్ళని అప్పగించాడు. బబులోను రాజు నెబుకద్నెజరు మందిరాన్ని, ఆ యెరూషలేం పట్టణాన్ని తగలబెట్టి వారందరినీ తీసుకెళ్లిపోయాడు. ఇది బైబిల్ చరిత్ర. కాబట్టి మొదటి నుంచి దేవుడు ఒక మందిరంలో లేడు. ఈరోజు మందిరాలకి టూ మచ్ ప్రయారిటీ వచ్చేసింది. సంఘం అనగానే బిల్డింగ్ కనబడుతుంది, సంఘం అనగానే మందిరం కనబడుతుంది. ఇది యెహోవా ఆలయము అని ఒక బిల్డింగ్ ను చూపిస్తున్నారు. అది ఎప్పుడూ లేదు. దేవుడు ఎప్పుడు ఒక స్థలానికి పరిమితుడు కాడు. సొలొమోను కట్టించిన ఆ మందిరం కొరకు కూడా మనం చదివాం. ఒక మాట చదువుకొని ముందుకు కొనసాగుదాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాను, ఆయనను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్చున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసించడు. హస్తకృతాలయాలలో నివసించడు. కాబట్టి సొలొమోను బంగార దేవాలయంలో దేవుడు లేడు, నా కనుదృష్టి ఉంచుతాను, అంగీకరిస్తాను అని వాళ్ళు చేసిన ప్రార్థనకి, ఎప్పుడు మనుషుల మీద ఆయనకి ఆ ప్రేమను బట్టి, దావీదును బట్టి సొలొమోనుకి అనుమతి ఇచ్చాడు. సొలొమోను ప్రార్థన బట్టి నేను నా సన్నిధిని ఉంచుతాను, నా కనుదృష్టి ఉంచుతానన్నాడు. సరిగ్గా లేకపోతే తీసేస్తానన్నాడు. యెహెజ్కేల్ గ్రంథంలో దాన్ని మనం చూస్తాం. దేవుని మహిమ మందిరాన్ని, పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవటం యెహెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇది క్రోనలాజికల్ గా దేవుని సన్నిధిని గురించిన కొంత అవగాహన. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు దేవుని నివాస స్థలం ఏది? ఈరోజు దేవుణ్ణి ఎక్కడ వెతకవచ్చు, ఎక్కడ చూడొచ్చు? ఏది దేవుని నివాస స్థలము అన్నది మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన లేఖన సత్యాలను మన యువదీకాలు ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అది మనకు అర్థం కావాలి. మొదటిగా అర్థం చేసుకోవాల్సిన సత్యం, దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నాడు అని వాక్యం సాక్ష్యం ఇచ్చింది. యేసు దేవునిలో త్రిత్వంలో రెండవ వ్యక్తి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్న ఆ దైవం లోకానికి కనబడడానికి ఒక రూపంలోకి వచ్చాడు. యేసు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన యేసు నీ వంటి నా వంటి సామాన్యుడే. దేవదూతల స్వభావం కాదు, అబ్రహాము పిల్లల స్వభావాన్ని యేసు ధరించుకున్నాడు. వాస్తవానికి హైందవ సహోదరులు విమర్శిస్తున్నట్టుగా యేసు విమర్శించడానికి ఆస్కారం ఉంది. ఆయన మానవుడే. కానీ యేసు మానవుడు, కాని వాక్యం ఏమైనా సాక్ష్యం ఇస్తుందంటే దైవం ఆయన యందు నివసించాడు. దేవుడు ఆయన యందు నివసించాడు. అది లేఖన సత్యం. చదువుదాం, చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14. ఆ వాక్యం శరీరధారి అయి, ఏ వాక్యం? మొదటి వచనంలో దేవుడై దేవుని వద్ద ఆది నుండి ఉన్న వాక్యం. ఆది నుండి ఉన్న వాక్యం, వాక్యరూపి ఆయన సృష్టి అంతటిని కలగజేసిన సృష్టికర్త శరీరధారిగా వచ్చాడు. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ మాట మీద మనసు పెట్టాలి. దైవం మానవ లోకానికి రావటం, యేసు అనే ఆ శరీరంలో దైవం నివసించటం, యేసు అన్న పేరుతో దైవం ప్రత్యక్షమవటం 14 చూస్తున్నాం. ఆ వాక్యం శరీర ధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను, మన మధ్య నివసించాను. కాబట్టి దీని ఏమంటారంటే మన మధ్య నివసించాను అన్న మాట దగ్గర దాన్ని డ్వెల్లింగ్ అని ట్రాన్స్లేట్ చేశారు, టాబర్నకిల్డ్ అని ట్రాన్స్లేట్ చేశారు, టెంపుల్డ్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఆయన నివసించాడు, ఆయన ఆయన మన మధ్య నివసించను అన్న మాట దగ్గర దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు, ఒక శరీరంలో కనబడ్డాడు, మనుషులతో కమ్యూనికేట్ అయ్యాడు, మనుషులతో మాట్లాడాడు, మనుషులకు దైవత్వానికి ఒక రూపాన్ని ఇచ్చి చూపించాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత. 2 యోహాను సువార్త 2:19-20 యోహాను సువార్త 2:19-20 ప్రభు మాట్లాడుతున్నారు. దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్తే దేవాలయంలో పరిస్థితులను చూసిన తర్వాత ప్రభు మాట్లాడారు. 19 యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి 3 దాన్ని లేపుదినని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 కట్టిరే నీవు 3 దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. దేవుడు నివసించే స్థలం దేవాలయం. దేవుడు హస్తకృతాలయాలలో ఉండడు. దేవుడు మరి ఎక్కడుంటాడు? యేసు శరీరమందు ఉన్నాడు. దైవం శరీరధారిగా వచ్చాడు. యేసు మాట్లాడుతున్న మాట దేవాలయము అని ఏమన్నాడట, తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు. తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పాడు. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి యేసు శరీరములో దేవుడు వసించాడు, దేవుడు యేసు శరీరంలోనికి వచ్చాడు. కొంచెం నా పరిభాష అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ హైందవ సహోదరులకి ఏది అభ్యంతరం అంటే, యేసు ఎట్లా దేవుడయ్యాడు? యేసు మానవుడే కదా. అవును, మానవుడే, మానవ శరీరమే. కానీ ఆ మానవ శరీరంలో దేవుడు నివసించాడు, మానవ శరీరంలోకి దేవుడు వచ్చాడు అన్నది బైబిల్ సత్యం. అది అంగీకరించకపోవటం అన్న ఈ వివాదం లోకంలో ఉంది. అంగీకరించిన మనం క్రైస్తవులం అయ్యాం, అంగీకరించిన వారు అట్లాగా అన్యులుగా నిలబడ్డారు. సరే, అంగీకరించిన మనం ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ ప్రత్యక్షత వాళ్ళకి ఇవ్వాలి, వాక్యాన్ని అర్థం చేసుకునే కృప వాళ్ళకి ఇవ్వాలి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం 22-23 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అను ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇమ్మానుయేలు అన్న పేరుకు అర్థం అది. అదేంటది, ఆయన శరీరధారి కదా. శరీరధారికి ఈ పేరు ఏంటంటే, అవును, ఆ శరీరంలోకి దైవం నివసించాడు, ఆ శరీరంలోకి దేవుడు రెండవ అంతృత్వంలో రెండవ వ్యక్తి అయిన ఆ వాక్యం ఆ శరీరంలోకి వచ్చి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు అంటే తండ్రి యేసు కాదు, ఇక్కడ దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు కాదు. బైబిల్ దైవం, బైబిల్ దైవత్వం, బైబిల్ చెబుతా ఉన్న ఈ దేవుడు ముగ్గురు వ్యక్తులు, ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు. విడదీయొద్దు, విడదీయొద్దు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్ముని, విడదీయొద్దు, కలిపేయొద్దు కూడా, కలిపేది కూడా. ముగ్గురు ఒకటే అనొద్దు, ముగ్గురు వేరు వేరు అనొద్దు. దట్ ఈజ్ మిస్టరీ అన్నాడు. పరలోకం అలాగే ఉంటది. పరలోకంలో చీలికలుండు, విడిపోవడం ఉండదు, ప్రత్యేకమైపోవడం ఉండదు. అలాగే పరలోకంలో అంతా కలిసిపోవడం ఉండదు. దేనికదే ఐడెంటిటీ ఉంటది, కానీ గొప్ప ఐక్యత ఉంటది, వన్నెస్ ఉంటుంది. వన్నెస్, ముగ్గురు ముగ్గురు ఏకమై ఉన్నారు. ముగ్గురు ఒకరే కాదు, ముగ్గురు ఏకమై ఉన్నారు. ముగ్గురిని ముగ్గురు దేవుళ్ళు అనం, ముగ్గురిని దేవుడు అంటాం. భిన్నత్వంలో ఏకత్వం, త్రీ ఇన్ వన్ గాడ్. త్రీ పర్సనాలిటీస్ బట్ వన్ గాడ్. ఒకే గాడ్ హెడ్షిప్ కింద ముగ్గురు ఉన్నారు. నేను మాట్లాడుతున్న దేవుడు, నేను మాట్లాడుతున్న దేవుడు త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన ఆ దైవం వాక్యం లోకంలో మనుషులతో నివసించడానికి శరీరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి కాలు మోపి మనుషులతో తిని, మనుషులతో నివసించి, మనుషులతో సంచరించి, ప్రేమ చూపించి, కరుణ చూపించి, క్షమాపణ చూపించి, దయ చూపించి, దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణ లక్షణాలు చూపించడమే కాక బోధించి, బోధించి ఆయన ఏమై ఉన్నాడో బోధించి చూపించి దేవుడు మనుషులతో నివసించాడు. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అని పేరుకి అర్థం దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. మనం యేసుక్రీస్తు ప్రభుకి ఉన్న పేర్లు, పేర్లు యెషయాగ్రంథం 9:6 చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇదే సిరీస్ లో ఆ పేర్లన్నింటినీ స్టడీ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేర్లు ఇదే సిరీస్ లో అవన్నీ స్టడీ చేస్తాం. శుక్రవారం సాయంత్రం సాతానుకు ఉన్న పేర్లు గతంలో స్టడీ చేశాము, మీ దగ్గర నోట్స్ ఉంది, ఇంకా ఆ స్టడీ కొనసాగుతూ ఉంది. నేనేం చెప్తానంటే, మనకి ఆ దేవుడు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, దేవుడు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. రోజు ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు లోపలికి వెళ్ళొచ్చు. మనం చక్కగా వన్ బై వన్ స్టడీ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, మార్చుకోవచ్చు, లోతైన అవగాహనలోకి వెళ్ళొచ్చు. 52 ఆదివారాలు వస్తే 52 ఆదివారాల్లో లాస్ట్ వీక్ చెప్పింది ఏంటి అంటే ఈ వీక్ మర్చిపోయి చెప్పిందే చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చెప్పి ఏదో విని అట్లాంటి ఆ పరిస్థితులని దేవుడు మనం తీసుకొచ్చాడు. కాబట్టి మీరు నోట్స్ రాసుకోండి, మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొలసలకు రాసిన పత్రిక 2:9 కొలసలకు రాసిన పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వ
పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ మాట మాకు అర్థం కావాలి. For God was pleased to have all his fullness dwell in him. Dwell in him. దేవుడు తన సంపూర్ణతను యేసు శరీరమందు ఉంచడానికి ఇష్టపడ్డాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అన్న మాట మనం చూస్తున్నాం. ఇంకొక మాట అంటాడు ఆయన, అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అన్న మాట దగ్గర ప్రవక్తలు, మిగతా వాళ్ళు చాలా మంది దైవాత్మ పూర్ణులు, ఏర్పాటు చేయబడ్డవారు మోషే మొదలుకొని అబ్రహాం మొదలుకొని చాలా మంది ఉన్నారు. యేసు అలాంటి కాదు, యేసు వారితో సమానం కాదు. ఇదిగో అబ్రహాము కంటే గొప్పవాడు, సొలోమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఏంటి గొప్ప, ఏంటి గొప్ప, ఇందులోనూ గొప్ప అంటే శరీరంలో గొప్ప కాదు, అలాగే ఉన్నాడు, కానీ ఆ శరీరంలోకి ఆ వాక్యం, శరీరంలోకి ఆ దైవం, శరీరంలోకి ఆ దైవం దిగి వచ్చాడు, నివసించాడు. అది యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం. దేవుడు అందులోకి వచ్చి ఆ బాడీలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఆ బాడీని గొప్ప చేయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే పరలోకంలో ఉండే దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు, దేవునితో సమానంగా ఉన్న కుమారుడు భూలోకంలోకి రావటం, మనుషుల మధ్య నివసించటం, మనిషికి అర్థమయ్యే భాషలో మాట్లాడటం, మనిషికి అంత అందుబాటులోకి రావటం, అంత అందుబాటులోకి రావటం. నిజంగా దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు అన్నది వాక్య సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 10-11 వచనాలు. పిలిప్ అంటాడు తండ్రిని మాకు కనిపించు అంతే చాలు. 9 ప్రభు అంటాడు యేసు పిలిప్పు, నేనెంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, 10 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా. 2 తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. 11 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియ నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 12 నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. ఈ పరిభాష ఏంటి, తండ్రిని మాకు కనపరచన్న మాట దగ్గర తండ్రి నా యందు నివసిస్తున్నాడు, నేను తండ్రి యందు ఉన్నాము, మేమిద్దరం కలిసి ఉన్నాము, మనిషి చేయలేని కార్యాలు నేను చేయగలుగుతున్నాను, తండ్రి నా యందు నివసించి క్రియలు చేస్తున్నాడు. మానవ శరీరంలో దైవం వశించటం, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్న మాట దగ్గరికి వస్తే యేసు శరీరంలో దేవుడు వచ్చి ఉన్నాడు. కుమారుడు శరీరధారిగా వచ్చాడు, ఆ కుమారుడితో తండ్రి ఉన్నాడు, అది తండ్రి ఆ కుమారుడు కలిసి ఉన్నారు అన్న ఈ మిస్టరీని మనం అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 38 తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. నేను తండ్రి యందు తండ్రి నా యందు. యేసుక్రీస్తు ప్రభుని సిలువేయడానికి గల అభియోగాలలో ప్రధానమైన అభియోగం ఏంటంటే యేసు దేవుణ్ణి తండ్రి అన్నాడు. యేసు దేవుణ్ణి తండ్రి అన్నాడు. తనను తాను కుమారుడు, దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం, దేవునితో సమానము అని అర్థం, దేవుని స్వరూపము అని అర్థం. కాబట్టి వాళ్ళ అభ్యయం ఏంటంటే ఆ రాళ్ళుతో కొట్టి చంపాలనుకున్నారు. ఆ మాట మాట్లాడేసరికి దేవుడు నా తండ్రి అన్న మాట దగ్గర వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. ఆయన తన్ను దేవుడిగా చెప్పుకుంటున్నాడు అన్నది వాళ్ళ అభ్యయం, తండ్రి అని తెలవదు. కానీ యేసయ్య కావాలని చెప్పి వాలంటరీగా, వాళ్ళ కోపం వచ్చినా కావాలని చెప్పి పదే పదే దేవుడు నా తండ్రి, దేవుడు నా తండ్రి అని, ఆయన నేను కుమారుని అని ఆయన పదే పదే ఆ మాట వాళ్ళ కోపం పుట్టించిన చెప్పాడు. కారణం అదే అక్కడే వాళ్ళకి ఆ కోపం. ఈ మాట చదవాలి, యోహాను సువార్త ఐదవ అధ్యాయం 18వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానులుగా చేసుకొనిను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన చంపవనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఇదండి. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తు శరీర ధారిగా వచ్చినప్పుడు ఆయనతో ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. దాన్ని మనం బాప్తిస్మ దగ్గర చూస్తాం. ఆయన శరీరధారిగా వచ్చాడు యేసు, పరిశుద్ధాత్మ దేవుడు పావురంగా వచ్చాడు ఆయన మీదకి, తండ్రి ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. దైవం యేసు శరీరం ముందు నివసించి లోకానికి అందుబాటులోకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసులో, యేసు శరీరంలో, యేసు జీవితంలో దేవుణ్ణి మనం చూడగలం, ఆయన నివసించడాన్ని మనం చూడగలం. ఇది కూడా పాత చరిత్రే. కానీ ఆ యేసు మనకుతో సదాకాలం ఉంటానన్నాడు కదా, అది మనల్ని చాలా ఆదరిస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇంకెక్కడుంటాడు దేవుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమే ఉన్నారని. ఈ మాట కొంచెం బాగా అర్థమవ్వాలండి. చాలా ప్రాముఖ్యమైన సత్యం. అర్థమైతే మనం తప్పకుండా ఆయన స్తుతిస్తాం. అర్థమైతే మన జీవితం యొక్క విలువ మనం గ్రహిస్తాం. అర్థమైతే ఆ వెలుగులో మనం జీవిస్తాం. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రతి భయానికి, ఆందోళనకు, అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది ఈ సత్యం. ఏమంటాడంటే మీరు మనమాట దేవుని ఆలయమే ఉన్నామట. అంటే అర్థం కాలేదు అని అడిగితే ఇలా అంటాడు, దేవుని ఆత్మ త్రిత్వంలో మూడో వ్యక్తి, దేవుడైన ఆత్మ, ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు. మళ్ళా ఆదికాండ మొదటి అధ్యాయంలో 2వ వచనంలో సృష్టి మీద పర్యవేక్షకుడుగా ఉన్న దేవుడు, ఆత్మదేవుడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్న మాట చదువుతాం. సృష్టి, యేసుక్రీస్తు ప్రభు శరీరం, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి తల్లి మరియు గర్భములో యేసు శరీరాన్ని నిర్మించిన ఆత్మ, సమాధి గోతులో నుంచి యేసును తిరిగి లేపిన ఆత్మ. నిజంగా ఈ సంవత్సరం వాగ్దానం కూడా, మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు ఆయన, ఎస్ఎఫ్జేకి ఇచ్చిన వాగ్దానం. నేను మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. దప్పిగల భూమి మీద ప్రవాహ జలములను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తానన్నాడు ఆయన. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చిన లేఖన సత్యాలు బాగా స్టడీ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చిన ఏ ప్రస్తావన బైబిల్లో కనబడ్డా దాన్ని ఎక్కువగా నములుతాం, ఎక్కువగా చూయింగ్ చేస్తాం, ఎక్కువగా స్టడీ చేస్తాం. తెలీదు ఈ సంవత్సరం ఎస్ఎఫ్జే సహవాసాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు తెలియదు, కాని వాగ్దానం చేసింది ఏంటంటే కుమ్మరిస్తానన్నాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారన్నాడు. ఎవరు? మనమా? అవును, వాక్యం ఇదే అంటుంది. మనం ఎట్లా దేవుని ఆలయం మనమయ్యామండి అంటే, దైవాత్మ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ వాగ్దానం చేసిన ఆత్మ, నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, నేను తండ్రిని వేడుకుంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాగ్దానం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై. యేసుక్రీస్తు ప్రభు అయితే 33.5 సంవత్సరాలే, పరిశుద్ధాత్మ దేవుడైతే ఎల్లప్పుడూ. ప్రభు రెండో రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటాడు, విశ్వాసితో ఉంటాడు, విశ్వాసిల్లో ఉంటాడు. ఇది వాక్య సత్యం. ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపమైన ఆత్మ, సత్యస్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీతో మీలో ఉంటాడు, సదాకాలం ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇది మనకి ఒకటి గొప్ప వాగ్దానం. మనం ఏ జనరేషన్ లో ఉన్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు అన్న వాగ్దానం ఉన్న జనరేషన్ లో ఉన్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభు ముందటి జనరేషన్ కి వాగ్దానం లేదు. నీకు నాకు ఈ వాగ్దానం అర్థమైతే ఎగురు గంతేపును ఉండలే. అపొస్తలుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయము 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకును, దూరస్తులకి అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఈ వాగ్దానం అందరికీ, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ తర్వాత ఉన్న అన్ని తరాల్లో అందరికీ వాగ్దానం ఉంది. కానీ దానికి ఆశపడాలి, సిద్ధపడాలి, ఖాళీ చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళ దేవుడు ఉంటాడు. లోకమంతర్లోనూ యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పిన అందరిలో ఉంటాడని కాదు, మారు మనసు పొంది బాప్తీసం పొందిన అందరిలో ఉంటాడని కూడా కాదు. ఇక్కడ విభిన్నమైన వాదనలు వచ్చాయి, దీనికోసం ఏం ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ బాప్తీసం తీసుకుంటే ఆయన వచ్చేస్తాడు. ఐ కంప్లీట్లీ డిజగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. ఆ వాక్యం అలా చెప్పట్లా. 39లో బాప్తీసం 38లో బాప్తీసం పొందిడి సెమీకోలం. దెర్ ఈజ్ ఏ గ్యాప్ బాప్తీసం పొందిడి సెమీకోలం. అక్కడితో అది అయ్యింది. దాని తర్వాత ఏమవుతుంది? మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. కాబట్టి నేను పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలి అన్న తృష్ణ, ఆశ, దప్పిక, ఆకలి, ప్రార్థన. ఆయన నాలో ఉంటే ఆయన ఎలా ఆనర్ చేయాలో, ఆయన స్వరం ఎలా వినాలో, ఆయన మాటకి ఎలా విధేయత చూపించాలో ఆ గ్రహింపులోకి వచ్చిన తర్వాత ఆయన ఉంటాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు శరీరంలో దేవుడు ఉన్నాడు. ఆయన భూలోకంలోకి మనుషులకు అందుబాటులోకి యెరూషలేము ప్రాంతంలో ఉన్నాడు. అది మన బైబిల్ బలంగా చెప్తున్న సత్యం. దాన్ని నమ్మిన వారంతా క్రైస్తవులు అయ్యారు. రెండవ సత్యం ఏంటంటే, త్రిత్వంలో మూడో వ్యక్తి ఆ దైవం యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకానికి వాగ్దాన పూర్వకంగా ఇవ్వబడి పెంతెకొస్త దినమందు ఆయన ఈ భూలోకంలోకి దిగి వచ్చినప్పుడు యెరూషలేముకు పరిమితం కాదు పరిశుద్ధాత్ముడు, ఇశ్రాయేలు జాతికి పరిమితం కాదు పరిశుద్ధాత్ముడు. ఆయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన అందరికీ, దూరస్తులందరికీ, తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీకు మీ పిల్లలకి, నెక్స్ట్ ఆ ఒక్క జనరేషన్కే కాదు ఎల్లప్పుడూ ఉంటాడు ప్రతి జనరేషన్కి, ఇస్రాయేల్కే మాత్రమే కాదు మనుషులందరికీ వాగ్దాన పూర్వకంగా వాగ్దానముగా ఇవ్వబడ్డవాడు. ఇది మనకు అర్థమవ్వాలండి. ఈ సత్యం అర్థమవుతే నిజంగా మన శరీరాలను పరిశుద్ధంగా ఉంచుకుంటాం, మన అంతరంగాన్ని ఖాళీ చేసుకుంటాం, మనం ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా కాకుండా ప్రత్యేకించబడ్డవారుగా, ప్రతిష్ఠించబడ్డవారుగా, ఆయనకి దేవాలయాలుగా, ఆయనకు నిలయాలుగా ఉండాలి అన్న సిద్ధపాటు, తృష్ణ ఆకలిగానే ఉంటాం, ఆకలిగానే ఉంటాం. ఇది ఎంత గొప్ప సత్యమో. మీరు, మొదటి కొరింది 3:16, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు అడగరా. 17, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడు పాడు చేయును, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. పుట్టినోట్ల మీరును పరిశుద్ధులై ఉన్నారు. పాడు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మీ యందు నివసిస్తాడు, మీరు దేవుని ఆలయాలు, దైవాత్మ మీలో ఉంటాడు. ఇది మనకు ఇవ్వబడ్డ గొప్ప ఆదరణ వాక్యం. ఇంకా ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు అడగరా, మీరు అడగరా. మీకు తెలీదా అని మాట్లాడుతున్నాడు. మీ దేహం దేవుడు మీకు ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా దేవుడు మీలో తన ఆత్మను ఉంచాలనుకున్నాడు, మిమ్మల్ని ఆలయాలుగా మార్చాలనుకున్నాడు. ఇది మీకు తెలీదా అని అడుగుతున్నాడు. తెలిస్తే ఎలా ఉంటారు, తెలిస్తే ఎలా ఉంటారు? పై వచనాలు కింద వచనాలు చదివితే ఇలా అంటాడు ఆయన. తెలిస్తే ఎలా ఉంటారు? పై వచనాలు ఇలా అన్నాడు, 18, జారత్వమునకు దూరంగా పారిపోడి. మ్యారేజ్ తప్పు కాదు, భార్యాభర్తలు కలిసి జీవించటం తప్పు కాదు, అది ఎంత మాత్రం దేవుడు తప్పుగా ఎంచడు. దేవుని ఏర్పాటు మంచిది అన్నాడు. కానీ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్, వివాహేతర సంబంధాలు, బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అపరిశుద్ధత, దేవునికి అసహ్యం. కాబట్టి ఏమంటాడంటే, జారత్వానికి దూరంగా పారిపో. దేవాలయం, దేవుడు ఉంటానన్నాడు. నా చిన్నప్పుడు ఈ మాట వినేవాడిని, శీలం కాపాడుకోవాలి, శీలం కాపాడుకోవాలి. ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది, గుణం, క్యారెక్టర్. క్యారెక్టర్, దాన్ని పాటు చేసుకోవద్దు. సమాజం చీ అంటారు, బైబిల్ అంటుంది దేహం దాన్ని పాటు చేసుకోవద్దు. దేవుడు రాడు నీలోకి, ఉండడు నీలో. 19వ మాట అంటాడు, 18వ మాట అంటాడు, జారత్వానికి దూరంగా పారిపోడి. మనుషుడు చేయు ప్రతి పాపం దేహానికి వెలుపులుంది గాని, జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. మిగతా పాపాలు ఏవి? అంత అంటుకో. జారత్వం ఉంది, శరీరాన్ని పాడు చేసుకోవటం. దేవుడు శరీరంలో నివసించకుండా ఆటంకపరిచే పాపం అది. అంత జాగ్రత్తగా ఉండాలి, పారిపో అన్నాడు. అంటూ 19, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టు కొనబడ్డవారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడే. దేహంతో ఏం పనులు చేయాలి? పాడు పనులు చేయకూడదు, అపరిశుద్ధమైన పనులు చేయకూడదు. శరీర అవయవాలను దేవుని పనుల్లో పెట్టుకోవాలి. వాక్య వెలుగులో శరీరాన్ని కాపాడుకోవాలి. ఈవెన్ హైందవ్యంలో కూడా ఒక ధర్మం ఉంది. ఏంటా ధర్మం? పరోపకారం, ఇతరులకు మేలు చేయాలి. పరులకు అపకారం చేయకూడదు. ఏంటి ధర్మం? ఏంటి ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటి? సత్యమేవ జయతే అంటే ఏంటి? అంటే ఏంటి? కొంతమంది దాని మీద ప్రయత్నాలు చేసి చక్కగా కొన్ని విషయాలు చెప్తున్నారు. దేవుడు ప్రతి తరానికి, ప్రతి మతానికి అందుబాటులో ఉన్నాడు. ఆయన పట్టుకోవడంలో, పొందుకోవడంలో, గ్రహించడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన ఛాయల్లోకి వచ్చారు కానీ ఆయనలోకి రాలేకపోయారు. ఆయనే దిగొచ్చాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. ధర్మం ఏంటి? నేను. సత్యం ఏంటి? నేను. ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, శరీరంతో ఏం చేయాలట? ఏం చేయాలట? దేవుడు చేయమన్న పనులు చేయాలి. నోరు, అది కోతు బొమ్మ వేసి ఎలా అంటా కదా, చెడు చూడకు, చెడు అనకు, చెడు వినకు. చేయకూడని పనులు. నిజమే. చెడు చేయడానికి ఏ విధంగా ఆస్కారం ఇవ్వద్దు. నువ్వు దేవుని ఆలయం, దేవుడు నీలో ఉంటానన్నాడు. దేవుడు చెడు చేయుడు, నువ్వెట్లా చెడు చేస్తావు? చెడు చేస్తూ నీలో దేవుడు ఎట్లా ఉంటాడు? కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు అన్న స్పృహ నీకుంటే, లేకపోతే దేవుడు నాలో ఉండాలి అన్న తృష్ణ నీకుంటే, పరిశుద్ధతను కాపాడుకో. దేవుని మహిమపరిచే పనులు చేయండి. ఈ మాట అంటానండి, కొంచెం ఈ స్పిరిచువల్ పరిభాష అర్థం కాదు, ఈ భాష అర్థం కాదు. ఇది అర్థం కాదు, నేనేమంటానంటే, నువ్వు బిజీ అవ్వు ఎందులో? దేవుడు చెప్పిన పనులు చేసే విషయంలో. నువ్వు అవైలబుల్గా ఉండు ఎందులో? దేవుడు మర్చే పనుల్లో. ప్రార్థన, వాక్యము, సంఘ సహవాసము, సత్కార్యాలు, మేలులు చేయడం, అందులో ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందులో? దేవుడికి నచ్చని పనులు. ఒకటి ఆయనకి నచ్చని పనులు, రెండు మనుషులకు అపకారం చేసే పనులు. నిన్నువలని పొరుగు వాడిని ప్రేమించాలన్నప్పుడు మనుషులకి అపకారం చేసే పనులు నువ్వెట్లా ఉంటావు? కల్తీ నువ్వెట్లా చేస్తావు? మోసం నువ్వెట్లా చేస్తావు? ఒకరిని ఎట్లా ఏడిపిస్తావు? ఒకరిని ఎట్లా బాధ పెడతావు? దేవుడు అలా చేస్తాడా? చేయడు. ఈ మాట కొంచెం మనకు పురుకొల్పునివ్వాలి. యేసు దేవుణ్ణి తండ్రి అన్నాడు. దానికి వాళ్ళ కోపం వచ్చింది. నువ్వు తండ్రి అని చెప్పి ఆయన్ని నీ తండ్రి అని చెప్పి దేవుడితో సమానంగా చేసుకుంటున్నావు కదా. అవును, యేసుక్రీస్తు ప్రభు ఆ స్టేట్మెంట్ డినై చేయలేదు. నేను దేవుడు నా తండ్రి అనలేదండి, నేను దేవుని కుమారుని అన్నానండి అలా. అవును, దేవుని కుమారుడు అంటే దేవుడు. సరే, నిన్ను నన్ను ఏమనమన్నాడు, ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. నాలుగు సువార్తలోనండి వేరే మాట చెప్పలా, మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి. అదే పరిభాష. మనం కూడా తండ్రి అని పిలుస్తున్నాం. అర్థం ఏంటి? దేవుని సంతానం, దేవుని పిల్లలు అంటే అర్థం ఏంటి? దేవుని ఆలయాలు. దైవాత్మ మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు. విశ్వాసిలో, దేవుని బిడ్డల్లో దేవుడు ఉంటాడండి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పుడు నువ్వు దేవుడు కుమారుడు, దేవుడు కుమార్తెవైతే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడటానికి అర్హురాలు, అర్హుడు. వాగ్దానం ఉంది దానికి. దేవా, నన్ను నీ ఆత్మ చేత నింపు, నడుపు అని ప్రార్థన చేసుకోవటం. రెండు, దేవునికి ఇష్టమైన పనుల్లో బిజీ అవ్వటం, నీ అవయవాలన్నిటిని అందులో వాడటం, ఆయనకు నచ్చినవేవి చేయకుండా పరిశుద్ధంగా ఉండటం. తర్వాత నీకు అర్థమవుతుంది, ఇదిగో కృపావరాలు నాలో ఉన్నాయి. కృపావరాలు అంటే మళ్ళా బాసల వరము, కేకల వరం, అది మాత్రమే కాదు, అది అవసరమైంది మానిఫెస్టేషనే. దాన్ని మళ్ళా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయారు. సరే, ఇంకా మూడో విషయం జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. మూడో విషయం మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథం 2:1 ప్రకటన గ్రంథం 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. దీపస్తంభాలు, 7 దీపస్తంభాల మధ్య దేవుడు సంచరిస్తున్నాడు. ఏంటి 7 దీపస్తంభాలు? పై వచ్చును 19:20 చివరి మాట, 7 దీపస్తంభము, ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. 2:3 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దీపస్తంభముల మధ్య సంచరించువాడు, వాకింగ్ అమాంగ్ ద చర్చెస్, దీపస్తంభాల మధ్య సంచరించువాడు. అర్థం ఏంటంటే, దేవుడు సంఘములో ఉంటాడు, విశ్వాసులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అని మనం చూసాం. విశ్వాసిలో ఉంటాడు అన్న మాట కొంచెం నాకు కొంచెం అన్న మాట దగ్గర అంత స్పష్టంగా లేదు, కానీ సంఘంలో ఉంటాడన్న మాట మాత్రం బల్లగుద్దినట్టుగా ఉంది. మీరు ఇద్దరు, ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేనుంటాను. మీరు అప్రోరల్ గా వాడబడ్డ పదాలు. మడిగట్టుకొని నేను భక్తి చేస్తానని చెప్పి ఇంట్లో కూర్చుంటే నాకు డౌటే. నీ భక్తి మిగతా వాళ్ళతో కలిసి బాడీ, అవయవాలు, సంఘం. కొరింథీయులకు రాసిన 2:16-17 16:16 చదివితే భలే ఉంటది వాక్యం. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొద్దుక? ఒకటే దేవాలయం, 2 విగ్రహం. సరే, కింద వాక్యం, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాం. స్తోత్రం, విఆర్ టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవుడుకి మనం ఆలయాలమే ఉన్నాం. అంటే అర్థం ఏంటి? కింద వివరిస్తాడు, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారి దేవుడినే ఉందును, వారు నా ప్రజలై ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారుడు, కుమార్తెనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. స్తోత్రం, దేవుడు మీలో ఉంటాను, సంచరిస్తాను, నివసిస్తాను, తండ్రిగా ఉంటాను, మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? దేవుడు సంఘముల్లో ఉంటానన్నాడు. దేవుడు సంఘముల్లో ఉంటానన్నాడు. సంఘం అంటే మనుషులు. అలాంటి కుల సంఘాలు చాలా ఉన్నాయి బయట. మరి ఇదే సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి విశ్వసించిన గుంపు, అసెంబ్లీ, బిలీవర్స్ అసెంబ్లీ, విశ్వాసుల సమూహం. విశ్వాసుల సమూహం. నేను మీ మధ్య ఉంటాను. ఎంతమంది? ఇద్దరు ముగ్గురు. ఒంటరిగా ఉండి అన్ని చేద్దామని ట్రై చేయొద్దు. సంఘం, లోకల్ అసెంబ్లీ ఉండాలి. ఒక లోకల్ అసెంబ్లీ ఉండాలి. ఆ లోకల్ అసెంబ్లీగా కలిసి చేస్తుండాలి. ఆ ఇద్దరు ముగ్గురు ప్రార్థనా బృందం ఉంది కదా, వారు ఎంత ప్రభావం చూపిస్తారు. దేవుని సన్నిధి మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధి మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాలపు 5 గంటలకు ఆరాధనకి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలని చెప్పి విని విని ట్రై చేసి ఫెయిల్ అయ్యి ట్రై చేసి ఫెయిల్ అయ్యి అబ్బా వాళ్ళు కాల. దేవుడు సంఘాన్ని కట్టాడు ఉదయం 5 గంటలకు ఆరాధన. కరెక్ట్గా ఆ టయానికి నిద్ర పోద్ది, ఆ టయానికి మెలకు వస్తుంది, ఆ టయానికి అలారం పెట్టుకుని లేవగలుగుతాం, ఆ టయానికి ఆరాధిస్తాం. సాధ్యమైంది, సాధ్యమైంది. ఒంటరిగా సాధ్యం కాని ఎన్నో కార్యాలు సంఘముగా సాధ్యం అవుతాయి. సంఘం అంటే బిల్డింగ్ కాదు, మరలా అర్థం చేసుకుందాం. దేవుడు ఒకనాడు ఇస్రాయేల్ ప్రజలతో ఉన్నాడు, ఒకనాడు ఇస్రాయేల్ ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన సన్నిధికి నిదర్శనంగా నిబంధన మందసాన్ని నుంచాడు. యెరూషలేము దేవాలయంలో ఆయన సన్నిధి నుంచాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరంలోకి దైవం దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి దిగి వచ్చాడు. ఎక్కడుంటానన్నాడు? విశ్వాసుల్లో ఉంటానన్నాడు. సంఘముల్లో ఉంటానన్నాడు. ఇక్కడది అయిపోలా, మనం చచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడండి. లోకము మంచిది కాదు, మంచిది కాదు, చెడిపోయింది, ఇవన్నీ ఉన్నా సరే సరే, నువ్వేమిటి చెప్పంట అవలసిన పనుల. నీలో పరిశుద్ధాత్మ దేవుడు, నీ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అన్నాడు కాబట్టి లోకము సాతాను ఏది నిన్నేమి చేయలేదు. మేబీ దేవుడు కొన్ని పరీక్షలకు అనుమతించిన కలవరపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన అనుమతించాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన ఏదో ఒక ఫేజ్ లో తీసుకువెళ్తున్నాడు. అది కొంచెం నాకు నొప్పి అనిపిస్తుంది, కానీ నా మేలు కోసమే ఆయన ఇస్తున్నాడు, నన్ను దేని కొరకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, తర్ఫీదు ఇస్తున్నాడు అనుకుంటే అబ్బా మనం ఎక్కడ కలవరపడం, ఎక్కడ కలవరపడం. ఫైనల్గా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఫైనల్గా యోహాను సువార్త 14:3, యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మీరును ఉండులాగున మరలా వస్తాను, నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోదును. స్తోత్రం. ఇదెంత మాట, ఇదెంత అద్భుతమైన మాట. మీరు భూమి మీద ఉండండి, నేను పరలోకంలో ఉంటాను. ఇక్కడ నొప్పి వస్తే అరవండి, అక్కడి నుంచి నేను మందిస్తాను, ఆయనమిని పంపిస్తాను. అది కాదు పరిభాష, అది కాదు పరిభాష. నాతో మీరుండాలి, మీతో నేనుండాలి, నిత్యత్వంలో ఉండాలి, ఎల్లకాలం ఉండాలి. దాని కొరకు నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను అన్నట్టు నేను అనుకుంటాను. ఆయన స్థలం సిద్ధపరచడానికి ఏం టైం పడుతుందా? ఆహా కాదు, నువ్వు సిద్ధపడడానికి టైం పడుతుంది. పరలోక పట్టణంలో అడుగు మోపినప్పుడు పరలోక పట్టణంలో ఉన్న ప్రజలు ఎంత ప్రేమ కలిగిన వారు, అక్కడున్న పరిశుద్ధులు ఎంత ప్రేమ కలిగిన వారు, అక్కడున్న పరిశుద్ధులు దేవుణ్ణి ప్రాణము కంటే ఎక్కువ ఎట్లా ప్రేమిస్తున్నారు, అక్కడున్న పరిశుద్ధులు నీతిని ఎలా ప్రేమిస్తున్నారో, సత్యాన్ని ఎలా ప్రేమిస్తున్నారో, అది నువ్వు సిద్ధపడడానికి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వధువు సంఘాన్ని ఏ మచ్చ, ఏ కలంకం, ఏ దాగు, ఏ ముడత, ఏ లోపం లేని సంఘముగా, పరిశుద్ధమైన కన్యకగా, భర్త కొరకు సిద్ధపడ్డ వధువుగా, వేలెత్తి చూపించడానికి ఆస్కారం లేకుండా ఉండడానికి సిద్ధపడడానికి నీకు నాకు ఒక 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి బాప్తీసం తీసుకున్నావు కదా, రా సంఘ నియమాలు నేర్చుకో, పరిశుద్ధ పట్టణపు నియమాలు నేర్చుకో, దైవ నియమాలు నేర్చుకో, మార్చుకో, దిద్దుకో, సిద్ధపడు, పరిపూర్ణతలోకి రా అని చెప్పడానికి సరే నేను కొంత నీకు టైం ఇస్తున్నాను, ఆయన ఆయన పట్టణం కట్టడానికి నేను అనుకుంటాను ఏమీ అవసరం లే, మాట చేత సృష్టి చేసిన దేవుడు, కానీ నువ్వు సిద్ధపడడానికి టైం కావాలి. నువ్వు సిద్ధపడితే ఏమవుతుంది, చక్కగా తీసుకెళ్లిపోతాడు. హానోకుని ఎత్తుకుపోయాడు కదా, ఏలి అని ఎత్తుకుపోయాడు కదా. దేవుడు దూరంగా ఉంచడానికి ఇష్టపడతానా? అపోస్తులందరూ హతసాక్షులు. అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళని ఎత్తుకుపోయాడు, దేవుడు వాళ్ళని కొనిపోయాడు, త్వరగా తీసుకుపోయాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు, వచ్చే నా దగ్గరికి అన్నాడు. అమ్మో స్టెఫన్ రాళ్ళతో కూడా చంపేస్తా ఉంటే దేవుడు ఎందుకు కాపాడలేదు, కాపాడు. గ్రహం స్టైన్స్ ని కాలు చంపేస్తా ఉంటే దేవుడు ఎందుకు కాపాడలేదు, కాపాడు. దేవుడు తన వద్దకు రావాలని కోరుకుంటున్నాడు, ఆయన ఎందుకు దూరం చేసుకుంటాడు. 2025 లోకి ఆరోగ్యంతో వచ్చామండి, 2024 లో చాలా మంది చనిపోయారండి, 2024 లో నేను క్షేమంగా ఉన్నాను, నా కుటుంబం క్షేమంగా ఉంది, 2025 లోకి దేవుడు మమ్మల్ని దీవించి తీసుకొచ్చాడు అనుకో అనుకో. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా నిన్ను ఎందుకో పిలవలేదు. నువ్వు సిద్ధంగా లేవనా, నీతో పని ఉందా, కారణం ఏదైనా సరే ఇది పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ కాదు. ఇక్కడ ఉన్నావా, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలుగా ఉందాం, దేవుని సన్నిధిని సమృద్ధిగా పొందుకుందాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన స్వరం విందాం, ఆయన దుఃఖ పెట్టొద్దు, ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం. లోకాన్ని రక్షించే పనిలో పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి పరిగెడదాం, కలిసి పరిగెడదాం. సడన్ గా గుండెపోటు వచ్చిందా, స్తోత్రం, దేవుని కలుసుకొని వెళ్ళిపోదాం. అదేంటండి, రాత్రి హెల్త్ సెషన్ పెట్టారు కదా, అంటే పెట్టాములేండి, వారు మనసు పొందకుండా చచ్చిపోతే నరకానికి పోతారని భయంతో చెదపడతారని పెట్టాం. చావు కోసం భయపడే క్రైస్తవ్యాన్ని, అనారోగ్యం కోసం భయపడే క్రైస్తవ్యాన్ని కట్టడం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడూ మంచిది కాదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండాలి, నేనుండే స్థలంలో మీరు ఉండాలి. 17:24 యోహాను సువార్త 17:24 తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి. అబ్బా ఏం మాట దేవా, వారు మన దగ్గరికి రాకూడదు. మనం పరిశుద్ధులు, మనం దేవుళ్ళము, వాళ్ళ మానవులు. అబ్బే బైబిల్ ఈ పరిభాష లేదండి, బైబిల్ ఈ పరిభాష లేదు. దేవుడు తన స్వరూపమందు తన పొలుకు చొప్పున మనం చేసుకున్నాడు, తన పిల్లలను. దేవుడు మనకు తండ్రి, పరలోక పట్టణానికి వారసులము, జీవ గ్రంథంలో పేరు రాయబడ్డ వాళ్ళము, దేవుడితో నివసించబోతున్నాము. ఇప్పుడు దేవుడు మన మధ్యకే దిగొచ్చేశాడు, పరిశుద్ధాత్ముడు మనసు నివసిస్తూ మనకి సంచ కరువుగా అడ్వాన్స్ గా ఉండి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. రేపు ఆయనతో మనం ఉండబోతున్నాము. ప్రకటన గ్రంథం 21 ఆ గంభీరమైన మాటలు, ప్రకటన గ్రంథం 21:3 ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు తోడై ఉండును. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. నిత్యత్వంలో ఎల్లకాలం దేవుడితో మనం కలిసి ఉంటాము. యెహోవా షమ్మ, దేవుడు నివాసముండు స్థలం. యెహోవా షమ్మ, దేవుడి నివాసముండు స్థలం. అది పరలోకం. దేవుడి నివాసముండు స్థలం పరలోకం. అక్కడికి మనం వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అక్కడికి మనం తీసుకువెళ్ళడానికి దేవుణ్ణి, దేవుడిలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి మన మధ్య నివసిస్తూ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి మనం తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన గత పాపాలకు ప్రాయశ్చిత్తం సిలువ మీద చేశాడు. ఇక్కడ ఎందుకు ఆయన మనతో ఉంటాడంటే సిద్ధపరచడానికి, సెటిల్ అయిపోవడానికి కాదు. సెటిల్ అయిపోయేది అక్కడ. ప్రభు ఈ మాటలు మన విని పిల్ల ఫలింపు చేయను గాక. ఆమేన్.